గీత 2:51 కర్మజం బుద్ధి యుక్తాగి ఫలం తత్వాపరీష్య జన్మ బంధ వినిర్ముక్త పదం గశ్యంత అనామయం. భక్తి యోగం ఉన్న మహర్షులు లేదా భక్తులు భౌతిక జగత్తునందు కర్మఫలాల నుంచి ముక్తుల విధులు వారి జన్మ చక్రం నుంచి విడుదల పొంది భగవద్ధామం చేరడం ద్వారా దుఃఖరాహిత్య స్థితిని పొందుతున్నారు. తాత్పర్యం, ముబందినటువంటి జీవులు రహిత స్థితిని చేరుచున్నారు. భాగవతం 10వ స్కందంలో సమాశ్రితాయే పదపల్లవ ప్లవం మహత్పదం పుణ్య సోమురారే భవాంబుదిర్వస్త పదం పరం పదం 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 యద్ విపుదాం నతేసాం. విశ్వానికి శరణ్యుడు, ముక్తినిచ్చు ముకుందుడిగా ప్రఖ్యాతి గాంచిన వాడు అవి కృష్ణ భగవాన్ని పాద పద్మవులనడి నౌకను ఆశ్రయించిన వాడికి సంసార సాగరము దూడ ఎందలి జలం వలె మారిపోవను. వైకుంఠము లేదా దుఃఖరహితమైన పరంపదవు ఆ భక్తిని గమ్యస్థానము అగును అడుగడుగున అపాయం గల ఈ భౌతిక జగత్తు కాదు. ఈ భౌతిక జగత్తులో అడుగడుగున అపాయము ఉండి దుఃఖ భూయిష్ట స్థానమని అజ్ఞానములో ఉన్నవారు మాత్రమే తెలుసుకున్నదాలరు. అజ్ఞానము చేత బుద్ధిహీనులు కోరికలతో కూడిన కర్మల ద్వారా తమ స్థితిని చక్కబరుచుకు యత్నించుదురు. కర్మఫలములు తమకు ఆనందాన్ని ఇయ్యగలవని వారు భావించుదురు. కానీ విశ్వమునందు ఎక్కడా కూడా దుఃఖం లేనటువంటి స్థితి లేదని వారు ఎరుగరు. జన్మ మృత్యువు ముసలితనము వ్యాధి ఈ సమస్త విశ్వం అంతటా కూడా కలదు. కానీ భగవంతుడి నిత్యదాసుడిగా తన నిజస్థితిని తెలుసుకున్నవాడు భగవంతుడిని తెలుసుకుని భక్తియుత సేవలో ఉండును. తత్ఫలితముగా అతడు దుఃఖమయ జీవితము కాలము మృత్యు ప్రభావం లేని వైకుంఠ లోకములందు ప్రవేశించుటకు అర్హుడవుతున్నాడు. వాస్తవానికి తమ నిజస్థితి తెలియట అనగా భగవంతుడి యొక్క గొప్పదనము తెలుసుకున్నట్టే. జీవుని యొక్క స్థితి భగవంతుని స్థితి సమానమని తప్పుగా భావించేవాడు అంధకారంలో ఉన్నాడు. తత్ఫలితముగా అతడు భగవంతుడి సేవలో నిలువజాలడు. తనకు తానే స్వతంత్రుడనని అతడు జన్మమృతి పరంపర మార్గంలో పడి ఉండను. కానీ సేవ తన నిజస్థితి అని తెలుసుకున్నవాడు కృష్ణుని సేవలో ఉండి శీఘ్రమే వైకుంఠ లోకాలను పొందుటకు అర్హుడవుతున్నాడు. కృష్ణ భగవంతుడికి చేయబడే సేవ బుద్ధియోగం అనబడును, లేదా దాన్నే కృష్ణ భక్తి అని కూడా అందరు. ఓం అజ్ఞానతిమిరాందశ జ్ఞానాంజన శలాఖయ చక్షుర్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామయం దదాతి స్వాపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద. శ్రీ అద్వైత గదాధర్ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ ప్రపంచంలో ఉండేటువంటి జీవులందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క మనస్సు ఎదుగుబాటుని బట్టి వాళ్ళు 4 తరగతుల్లో ఉంటారు. వికసించినట్లయితే వాళ్ళు ఆత్మను తెలుసుకుని ఈ సంసారంతో ఎలాంటి సంబంధం లేదు, మనకి ఈ శరీరంతోనే సంబంధం లేకపోతే ఇతరులతో మనకేం సంబంధం ఉంది, మనం శరీరాన్ని మనం మృత్యు సమయంలో వదిలిపెడుతున్నట్లయితే ఇంకా మనకి ఈ సంసారంతో ఏం సంబంధం ఉంది. మనం ఇక్కడ ఉండేవాళ్ళం అయితే మనకి ఈ సంసారంలో ఉండే వ్యక్తులతో సంబంధం, ఇక్కడ ఉండే ఆస్తిపాస్తులు వస్తువులతో సంబంధం. కానీ ఒకరోజు మృత్యు వచ్చినప్పుడు ఇవన్నీ వదిలిపెడతాంటే మరి మనం ఊహించేటువంటి సంబంధాలు వాటికి వాస్తవికత ఏమన్నా ఉందా? ఇప్పుడు భక్తులు పెట్టుకునేటువంటి సంబంధాలు అవి శరీరానికి శరీర స్థాయికి చెందినటువంటి సంబంధాలుగా ఉండవు. మనం చూస్తున్న భక్తులైనటువంటి వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చారు, ఏ కులం నుంచి వచ్చారు, వాళ్ళు చదువుకున్నారా లేదా, ఇంత సంబంధం లేదు. ఎందుకంటే మనం ఇవన్నీ కూడా శారీరక ఉపాధులు. ఒక ఆయన ఎంటెక్ చదువుకుంటే దాని అర్థం ఆయనకు ఆత్మజ్ఞానం ఉందనే అయింది సంబంధమైన. కేరళలో అతను చదువుకున్నవాడుగా అతను చేయబడవచ్చు, కానీ ఎంటెక్ జ్ఞానం దేనికి పనికిరాదు. అదే రకంగా మనం ఏదైనా కులంలో పుట్టుండొచ్చు, బ్రాహ్మణ కులం, శూద్ర కులం, కులంలో పుట్టిండొచ్చు. కానీ మీరు డాక్టర్ గారి ఇంట్లో పుడితే నువ్వు డాక్టర్ అయిపోయినట్టు లెక్క అయింది. డాక్టర్ గారి ఇంట్లో పుట్టిండొచ్చు, నువ్వు డాక్టర్ అయ్యే అవకాశాలు కూడా లేదా డాక్టర్ గారి ఇంట్లో డాక్టర్ అయ్యే అవకాశాలు లేదా డాక్టర్ పరిజ్ఞానం చిన్నప్పుడు చూస్తే ఇంజెక్షన్లు టాబ్లెట్లు కొద్దిగా అవకాశం. కానీ అంత మాత్రంలో మనకేదో 2 టాబ్లెట్ల పేర్లు, 4 ఇంజెక్షన్ల పేర్లు డాక్టర్ అయిపోయినామే. డాక్టర్ అవ్వాలంటే పూర్తిగా నీకు మెడికల్ కాలేజీకి పోయి 5 చదువుకొని ఆ సవాళ్ళను కోసి వైద్య విజ్ఞానానికి చెందినటువంటి ఇంజెక్షన్ చదివి పెథాలజీ అయింది, మైక్రోబయాలజీ అయింది, ఫార్మకాలజీ అయింది, ఎనాటమీ అయింది, ఫిజియాలజీ అయింది. అట్లా కాకుండా ఇవి కూడా సబ్జెక్ట్స్ దానిలో మళ్ళీ సర్జరీ, మెడిసిన్, గైనిక్స్, ఆబ్స్టెట్రిక్స్, ఫారెన్సిక్ మెడిసిన్, సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్ ఇవన్నీ నేర్పిస్తారు. నువ్వు డాక్టర్ అయ్యండి, నీకు గైనకాలజీ, ఆబ్స్టెట్రిక్స్ నాలెడ్జ్ లేనట్టయితే, అంటే డాక్టర్ అయ్యంటే బహుశా నువ్వు డెలివరీ ఇవన్నీ చేయకపోవచ్చు. డాక్టర్ అయిన వాడల్లా కంటి ఆపరేషన్ చేస్తాడు, డాక్టర్ అయిన వాళ్ళలో కూడా డెలివరీలు చేస్తాడు. తెలుగులో ఉంటారు మా తది పొద్దుగూకులో చూస్తారు కాన్పు కాన్పులు లేదా ప్రసవం. కాబట్టి మనకి తెలుసుంటాయి మెడికల్ కాలేజీలో డాక్టర్ అవడానికి ముందు అన్ని సబ్జెక్టులు అన్ని డిపార్ట్మెంట్లు. కానీ మనకి నచ్చింది ఏదో మనం ప్రాక్టీస్ చేయొచ్చు. కంటి డాక్టర్గా పంటి డాక్టర్గా కంటి డాక్టర్లు వేరు, అది వేరే సబ్జెక్ట్. మిగతా వాళ్ళంతా కాబట్టి పాయింట్ వచ్చే మనం బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన మనకి జ్ఞానం ఆటోమేటిక్గానే కలుగుతుంది. అట్లేదా నువ్వు బ్రాహ్మణ కులంలో పుట్టి ఉండొచ్చు, నీకు అవకాశాలు మెండుగా ఉండొచ్చు. చిన్నప్పటి నుంచే ఇంట్లో గ్రంథాలు పుస్తకాలు ఇంట్లో వాటిని ఉచ్చారణ చేసేవాళ్ళు లేదా చెప్పేవాళ్ళు మొత్తాన్ని నువ్వు నేర్చుకోవాలి. బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన నువ్వు ఆటోమేటిక్గానే బ్రహ్మజ్ఞానం కలిగింది తెలుసుకుంటే కలుగుతుంది. లేకపోతే బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ పుత్ర సుంఠ అప్పుడు పుట్టింది బ్రాహ్మణ కుల్లో సుంఠ. సుంఠ అంటే బుద్ధి లేనివాడు. అటు ఈ కులాలతో ఈ చదువులతో దీంతో సంబంధం ఏం లే. జ్యోతినటువంటిది ఎవరికైతే భక్తుల యొక్క సాంగత్యం కలుగుతుందో వేరుగా జ్ఞానాన్ని పొందడం, వేరుగా మన వైరాగ్యాన్ని పొందడం. వాళ్ళు సంసారంలో ఉండే నానా బాధలు చూసి మనకి విరక్తి కలుగుతుంది. తర్వాత మనం ఈ సంసారంలో బతుకుతూ బతుకుతూ మెల్లిగా మనకి జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం వైరాగ్యం భక్తులు వాళ్ళు వేరుగా ఎన్నో సంవత్సరాలు బతికి దానివల్ల వాళ్ళు కొంత జ్ఞానం కలిగింది లేదా వాళ్ళ సంసార అనుభవాలతో వాళ్ళకి జీవితం అంటే విసుగు వచ్చింది. వీళ్ళంతా వయసులో ఉండే కుర్రాళ్ళు, వీళ్ళకి ఎన్ని దశాబ్దాలు గడిచిపోయినాయని చెప్పి అనుభవం కలిగిందని చెప్పడానికి లేదా జీవితంలో ఏ అనుభవాలు పెళ్లి చేసుకుని ఈ రొచ్చు ఇవన్నీ చూసి అదేలా ఆయన కూడా భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఆటోమేటిక్గానే జ్ఞానం వైరాగ్యం భగవన్ నామంలో ఉండేటువంటి లేదా భక్తి భగవంతుని అనుగ్రహం వల్ల. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజత జనయతి ఆసు వైరాగ్యం. భక్తులకు వయస్సు లేకపోయినా భక్తులకి జీవితపు అనుభవాలు లేకపోయినా వాళ్ళు తిన్నగా వాళ్ళు ఒక దానికి వాళ్ళు పరమహంస హంస హంస. మన శాస్త్రంలో చెప్పబడింది ఈ రాజహంసలు అనేవి అవి పాలనించే నీళ్లు వదిలేసి దానిలో ఉండే పాల పోర్షన్ వరకు అవి గ్రహిస్తాయని చెప్పి హంసలు ఈ విధంగా ఒక భౌతిక పరిస్థితిలో పాలు తీసుకుని దానిలో నీళ్లు వేరు చేసి పరమహంస భక్తులు ఏమంటారు పరమహంస. పరమహంస అంటే వాళ్ళు దేని నుంచి వేరు చేసి వాళ్ళు ఏం తీసుకుంటారు హంస అనగానే అది ఒక దాని నుంచి వేరు చేసి తీసుకుంటారు పరమహంస భక్తులు. పరమహంస అంటే భక్తులు ఏంది భౌతికత ఏంది ఆధ్యాత్మికత అది తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళు భక్తులు చూడడానికి అన్ని పనులు చేస్తూ ఉంటారు. భక్తులు కూడా కుటుంబాలు ఉంటాయి, అటని చెప్పి వాళ్ళు సంసారంలో పడి కొట్టుకుంటున్నారు అనడానికిలా. నేను వాళ్ళు ఆ స్థితిలో ఉండేటువంటి తెలివితేటల్ని విజ్ఞానాన్ని వాళ్ళు పొంది ఉన్నారు. ఇక్కడ బుద్ధి యోగం అన్నాడు. భక్తులు ఈ సంసారంలో బతికే విధానాన్ని బుద్ధి యోగం. బుద్ధి యోగం వాళ్ళు చూడడానికి అన్ని పనులు చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఎలాంటి అజ్ఞానం కానీ ఎలాంటి ఆసక్తి కానీ, భక్తి మార్గం అనేటువంటి తిన్నగా ఆత్మని అది మేలుకొల్పుతుంది. మనం ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా భక్తులు ఈ సంసారంలో మనుషులు వాళ్ళ యొక్క మానసిక ఎదుగుబాటుని బట్టి నాలుగు రకాలుగా ఉంటారు మనుషులు. మనం కొద్దిగా భక్తుల గురించి చెప్పుకున్నాం. వాళ్ళు పవిత్రమైనటువంటి భగవన్ నామాన్ని వాళ్ళు నమ్ముకోవడం వల్ల, వాళ్ళు దాన్ని ఆశ్రయించడం వల్ల వాళ్ళకి నమ్మకం ఉంది, దాన్ని వాళ్ళు అభ్యసిస్తూ ఉంటారు. అది భక్తుల యొక్క సాంగత్యంలో ఆ పని జరుగుతూ ఉంటుంది. భక్తులకు దూరం అయినట్లయితే మెల్లిగా మనలో మళ్ళీ ఈ వాసనలు వికారాలు, మళ్ళీ సంసారంలో సుఖం ఉంది అనేటువంటి భ్రమ మనకు కలగడం ప్రారంభమవుతుంది. భక్తులతో ఉన్నంత వరకు మనకి దృష్టి సరిగ్గానే ఉంటుంది. భక్తులని ద్వారా ఉందని మెల్లిమెల్లిగా మనలో కూడా భ్రష్టత్వం, ఆ పతన స్థితి మెల్లిగా మనకు కలుగుతుంది. ప్రభుపాద ఇస్కాన్ సంస్థను ఏర్పాటు చేయడానికి ఉద్దేశం, ఎవరైతే పతనాన్ని పొందకుండా ఉండాలనుకుంటారో, ఎవరైతే మాయలో పడకుండా ఉండాలనుకుంటారో, అటువంటి వాళ్ళు ఎప్పుడు భక్తుల సాంగత్యంలో ఉంటూ 24 గంటలు రకరకాలైనటువంటి నవదా భక్తి, భక్తులు రకరకాల అది వినడం కావచ్చు, అది కీర్తన చేయడం కావచ్చు, లేదా మనం చింతన చేయడం కావచ్చు, లేదా పూజలు కావచ్చు. భక్తులు వేరువేరు టైంలో వేరువేరు పనులు, అప్పుడప్పుడు మనం కిచెన్లోకి పోయి అది సేవ. లేని వాళ్ళు కిచెన్లోకి పోతే, భక్తి తెలిసిన వాళ్ళు కిచెన్లోకి పోతే కూరగాయలు తరగడం కూడా భక్తి అయిపోతుంది. భక్తి తెలియని వాడు కిచెన్లోకి పోతే ఇదేది నేను మందిరంలోకి వచ్చి భక్తి చేయడానికి కూరలు తరుగుతున్నాయని అనుకుంటాను. అంతే కదా, భగవంతుడికి మనం వంట వండుతున్నాం కాబట్టి కూరలు తరగడే అట్ అవుతుంది. భగవంతుడికి మనం వంట వండుతున్నాం అంటే చాలా అంతరంగిక సేవ. మనకు ఆ కాన్షియస్నెస్ లేకపోతే, ఇప్పుడు ఈ సింహాసనం మీద ఇది వ్యాసాసనం, ఇది ఈ వ్యాసాసనం మీద ఓ భక్తుడు కూర్చుంటాడు, లేదా దాని మీద ఒక పురుగు కూడా కూర్చుంటాడు. పురుగు వ్యాసాసనం మీద కూర్చున్న దానికి ఏమైనా ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది? పురుగు బుద్ధి ఉంటుంది. వ్యాసాసనం కూర్చునే పద్ధతి కాదు. నీ జ్ఞానం ఉంటే ఇక్కడ కూర్చోపోయినా అక్కడ కూర్చున్నా కూడా నువ్వు వ్యాసుడిలాగే పనిచేస్తూ ఉంటావు. అంతే కదా, దీని మీద కూర్చుంటే మనకేదో కరెంట్ ఫ్లో అయిపోతున్నారు, కరెంట్ ఫ్లో అయిపోతుందంటే పొరపాటు. అది మేల్కోవాల బుద్ధి మేల్కొన్నట్టయితే మనం కిచెన్లో కూర్చున్నా కూడా, లేకపోతే కిచెన్లో వాళ్ళు జీవితాంతం వంటలట్ట చేస్తూ ఉంటారు. కిచెన్లో వంటికి విషయం అర్థం అంటే బతుకంత దేవుడు వంటలు చేస్తూ ఆనందంగా బతుకుతాడు. ఇబ్బంది అయినా మనకి ఆ బుద్ధి లేకపోతే, బుద్ధి యోగం లేకపోతే, భక్తి లేకపోతే ఏందిరాన్ని మందిరాన్ని కూర్చి వంటసాలు కూర్చి రోజంతా ఇది చేస్తున్నాడు. యోగం అన్నవాడు ఏం పని చేస్తాడో కూడా అతను ఏ విధంగా ఆత్మ కళ్యాణానికి, ఏ విధంగా భగవంతుడి సేవకి ఇది అంతా చేయబడుతుంది తెలుసుకున్నవాడు. బండి తోలుతూ ఉంటాం, బూజులు తీస్తూ ఉంటాం, ఎర్తింగ్ భక్తి, కృష్ణుని మర్చిపోవట్లేదు కాబట్టి. కృష్ణుని మర్చిపోయినట్లయితే ఇదేం పనిచేస్తున్నాడు అదేం పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. భక్తుల యొక్క సాంగత్యంలో మనం తిన్నగా పాయింట్కి వచ్చి ఏం దశలు, నేను ఎవరి కోసం బతకాల, నేను ఎలా బతకాల, భక్తులు వాళ్ళు థీరీ కాదు వాళ్ళు మాట్లాడేది. మనం అప్పుడప్పుడు భాగవతం కథలు చెప్పేవాళ్ళు వింటూ ఉంటాం. వాళ్ళ జీవితం కేవలం భాగవతం కథలకి పరిమితం ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో వాళ్ళు పెళ్ళాం బిడ్డలతో ఆసక్తి పొంది బతుకుతూ ఉండొచ్చు, వాళ్ళు పేరు ప్రతిష్టల కోసం ఈ పనులన్నీ చేస్తూ ఉండొచ్చు. భక్తులైనటువంటి వాడు ఆ రకంగా పెద్ద పెద్ద ప్రయోజనాలు ఇవ్వకపోవచ్చు. ప్రాక్టికల్ లైఫ్లో హరే కృష్ణ 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 హరే హరే వదలకుండా బ్రేక్ లేకుండా సేవ ఉంటే సేవ లేదు మళ్ళీ హరే కృష్ణ, చదువుకుంటే చదివితే హరే కృష్ణ, సేవ ఉంటే సేవ చేస్తుంటే అది ఆగిందండి మళ్ళీ హరే కృష్ణ. నాన్ స్టాప్ 24 గంటలు అతను నిద్రపోయేదాకా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిద్రపోయినా కూడా నిద్రలో కూడా ఆయన కీర్తనలో పాల్గొంటున్నట్టుగా ఎప్పుడైనా వచ్చాయని కళ్ళట ఇంకా ప్రారంభం కాలేక భక్తులు నిద్రపోతున్న కూడా వాళ్ళకి కళ్ళల్లో కూడా కీర్తన చేస్తున్నట్లు సేవలు చేస్తున్నట్టు ప్రోగ్రాములు ఆ స్వామితో ఆ స్వామి దర్శనం అయ్యి భగవంతుడు ఇట్లా ఇది బాగా తలకెక్కినప్పుడు నిద్రలో కూడా మనకి అర్థం లేనటువంటి పనికి మాలిన స్వప్నాలు రావు. అంటే మనసు బాగుపడితే ఇంకా మనకి పాడుకళ్ళు ఎట్లా వస్తాయి. మనం మెలకుగా ఉన్నప్పుడు బాగా అభ్యాసం చేస్తూ ఉంటే, మెలకుగా ఉన్నప్పుడు నాలో కామవాసనలు ఏమైనా ఇంకా ఉన్నాయా పోయినాయా, నాలో ఏమైనా ఇంకా ఈర్ష్య ద్వేషాలు ఏమైనా పోయినాయా, నాలో భక్తుల్ని నిందించేటువంటి లేనటువంటి వాళ్ళు భగవన్నామని జపం చేసేవాళ్ళని చూసి వాళ్ళలో తప్పులు పట్టడం ఏం చేస్తూ ఉంటాడు. వాడికి బుద్ధి పనిచేస్తూ ఉంటే చక్కటి భగవన్నామాన జీవితాన్ని గడుపుతున్నారు. వాడిని ఎలా గౌరవించాలి, వాళ్ళకి సేవ చేయాలా. అంటే మన బుద్ధి భ్రష్టం అయితే మనకి భక్తుల్లో లోపాలు ఏంటి కనబడుతూ ఉంటాయి. మన బుద్ధి సరిగ్గా ఉంటే మనం ఎలా అంటే ప్రపంచంలో భక్తుల కంటే మించినటువంటి వాళ్ళు మనకి ఈ రకంగా బతికేటువంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు. బయట ప్రపంచంలో పోతే పూర్తిగా భగవంతుని మర్చిపోయి రొచ్చుల్లో పడి బతుకుతూ ఉంటారు. ఎంత తాపత్రం, ఎట బతకడానికి ఎట డబ్బులు కావాలా, ఎట మన బంధువులు ఎందుకు బయట వాడాలి, ఇటంతా ఆలోచనతో బతుకుతూ ఉంటారు. భక్తులు ప్రశాంతంగా ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, ఎట గడిస్తే ఇంకెళ్ళి వాడు తెలుసు, ఇంత జరుగుతూనే ఉంటుంది. దీని గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన పని లే. కాబట్టి భక్తులు అందుకే మా హంస, వాళ్ళకి ఏ సంసారంలో నానా సమస్యలు ఉన్న వాళ్ళే ఏం పడుచుకోకుండా ప్రశాంతంగా వాళ్ళ జీవితం సాధనలతో సాధన రతులై సేవారతులై వాళ్ళ జీవితం గడుస్తారు. కానీ ఎప్పుడైతే కుస్సాంగత్వం మనం పనికి మాలిన వాళ్ళ సాంగత్యం నుంచి చెడిపోతూ ఉంటాం, మెల్లిగా మనకి భక్తుల్లో ఎన్ని లోపాలు ఎన్ని చూసి మెల్లిగా మనం భక్తుల సాంగత్యం ద్వారా బయట మనుషులతో బతుకుతూ ఉంటాం. అటువంటి పరిస్థితి వస్తుంది మనం చేసే అపరాధాల వల్ల. కాబట్టి పాయింట్ వచ్చి భక్తుల సాంగత్యంలో ఉండి జాగ్రత్తగా సాధకుడు అంటే సావధానంగా ఉండేవాడు కదా, సాధకుడు డిసైపుల్ అంటే డిసిప్లిన్లో బతికేవాడు. ఇప్పుడు అందుకే నిన్న కూడా ప్రవచనాలు చెప్పాను, రాధాశ్రమ ప్రవచనాలు మనం ఎవరిన పెళ్ళి అవుతుంది, పెళ్ళైన తర్వాత ఈ ఆడ మగాళ్ళ సంబంధం ప్రారంభమవుతుంది. మనకి పెళ్లి కాకుండా మనం రకంగా తిరగడానికి ప్రయత్నం చేస్తే మనకి నానా రకాల రోగాలు పట్టుకుంటే పరుగు పోతుంది, లేదా మన పనికి మన సంతానం పుడుతుంది. వర్ణ సంక్రమణ పెళ్లి కాకుండా పిల్లడానికి వీళ్ళు గృహస్థ జీవితంలో బతుకుతున్నాడు, వాడు కూడా ఒక ఆడదాంతో కలిసి వాడు కూడా బతుకుతున్నాడు. కానీ ఇతను భగవంతుడు చెప్పిన ఆదేశాల అనుసారం బతుకుతున్నాడు, వాడు భ్రష్టుడిలాగా బతుకుతున్నాడు. తేడా కదా, అంతే కదా. ఒక పద్ధతిలో మనం అగ్ని సాక్షికి పెళ్లి చేసుకుని మనం తల్లిదండ్రులు ఈ పద్ధతిలో దానికి ఒక పవిత్రత అనేది ఆపాదించబడుతుంది. అది లేకుండా పనులు రెండు ఒకలాగా పనులు ఒకటే జరుగుతుంది అక్కడ. అని ఇతను పనికి మాలిన పాపపు జీవితం బతుకుతున్నాడు, వాళ్ళు భగవంతుడు చెప్పిన పద గృహస్థ ఆశ్రమంలో బతుకుతున్నారు అంటారు. అంత సీక్రెట్ అంతా మనం ఎప్పుడైతే ఒక ఆశ్రయాన్ని పొంది అంటే దిక్కు ఆశ్రయాన్ని పొందినటువంటి వాడు దిక్కు లేనివాడు కదా. ఎవరికైనా తల్లిదండ్రులు ఉంటారు, దిక్కు ఉంది వాడికి. మనం చూడొచ్చు ఎవరైతే ఆశ్రయాన్ని పొంది భక్తి చేస్తూ ఉంటారో వాళ్ళకేమి టెన్షన్లు వరీలు, వాళ్ళకేమి వాళ్ళు పని చేసుకుంటూ పోతూ ఉంటారు. కానీ మనం ఆశ్రయాన్ని పొందినట్లయితే మన మనసు పిచ్చిగంతులు వేస్తుంది ఇట్లా ఇట్లా అటు ఇటు కాకుండా. అంటే అదే భగవంతుని ఆశ్రయిస్తే భగవంతుడు మనకి తెలివితేటలు ఇస్తూ ఉంటాడు. మనం ముందుకు పోతున్నావా ఎడిపోతున్నావా, మన బతుకు ఏ దిశలో పోతుంది అంత అర్థమవుతాడు. అటగానేటైతే మనం మన తలకాయ మన అంతటి మనం ఆలోచిస్తామంటే అది ఏ క్షణం ఎటు ఆలోచిస్తామని తెలియకూడదు. ఎవరైతే ఆశ్రయాన్ని పొందుతారో థక్ వాళ్ళ బుద్ధి ఇంకా స్థిరంగా అంత. వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఏమి ఇది లేకుండా, ఎందుకంటే వాళ్ళకి ఆ తెలివితేటలు భగవంతుడు ఇస్తూ ఉంటాడు. కానీ పాయింట్ వచ్చి ఈ భక్తి యోగం అనేటువంటిది కేవలం భక్తుల సాంగత్యంలో ఉంటూ సావధానంగా క్రమశిక్షణలో ఏ పద్ధతిలో ఒక భక్తుడు బతకాలో దీక్ష ఇవి లేకుండా ఎంతోమంది మందిరానికి వచ్చిపోతూ ఉంటారు. వాళ్ళంత భక్తులు అవుతున్నారే వీలు కాదు అట్లంతా కాదు. అది భక్తి అనేటువంటిది అది బుద్ధి యోగం. అది మనకి మహాత్ములు మనల్ని అనుగ్రహించినప్పుడు మహాత్ములు మన పద్ధతిని చూసి వాళ్ళు మన మీద జాలిపడినప్పుడు తెలియగా మనకి ఆ భగవంతుడితో సంబంధం అనేది కలుగుతుంది. ఇది భక్తులు ఈ పుస్తకాలు చదివి భజన చేసి ఇతర భక్తులు బతికే పద్ధతిని చూసి వాళ్ళు వచ్చేటువంటి నిష్కర్ష, వాళ్ళు వచ్చేటువంటి నిర్ణయం. భక్తిలో మనం స్థిరంగా ఉండాలంటే మనకి ఒక ఆశ్రయం అనేటువంటిది, బట్ ఇది అందరికీ దొరకదు ఇది కదా. ఎక్కడైతే భక్తులు ఉంటారో వాళ్ళకి ఆశ్రయం కలుగుతుంది. ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఇదే విధంగా ప్రశాంతంగా బతకాలని కోరుకుంటూ ఉంటారు. ఎవరు జీవితాన్ని ఈ రకంగా గడపాలని కోరుకోరు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇది కేవలం ఎప్పుడైతే భక్తులు మన జీవితంలో ప్రవేశిస్తారో వెళ్ళి మనకి మార్గం అనేటువంటిది మనకి అర్థం అవడం, మనకి నమ్మకం కలగడం, ఆ మార్గంలో ఉండగలగడం జరుగుతుంది. అది లేనప్పుడు మెల్లిగా అంటే మనకి నమ్మకం లేనప్పుడు మనకి భక్తి మార్గంలో మనకి నమ్మకం లేనప్పుడు మళ్ళీ మన తలకాయ మనం నానా విధాలుగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వాటి భక్తులు మన చేసి ప్రపంచంలో ఉండే మనుషులు నాలుగు రకాలు వాళ్ళ యొక్క మానసిక ఎదుగుబాటుని బట్టి. ఎవరైతే కోరికలతో ఉంటారో శరీర స్థాయిలో ఉంటారో వాళ్ళని మనం భౌతికవాదులు అంటాం. వాళ్ళు ఎంతవరకు మంచి పనులని చెడు పనులని ఎట్లా భౌతిక పరిస్థితుల్ని వృద్ధి చేయాలా, ఫ్యాక్టరీలు కట్టాలా, హాస్పిటల్ కట్టాలా, స్కూళ్ళు కట్టాలా, ఇది చేస్తే మనుషులు సుఖపడతారని. మెటీరియలిస్ట్ భౌతికవాదులు, దానికంటే కొద్దిగా ఎదిగినటువంటి వాళ్ళు జ్ఞానులు, జ్ఞానం కలిగినటువంటి అంటే వాళ్ళు కొద్దిగా తెలుస్తూ ఉంటుంది పాపము పుణ్యము మంచి చెడు, తర్వాత ఆత్మ శరీరం భక్తి అని కలగల. చాలామందికి ఆత్మ జ్ఞానం దాకా వస్తుంది కానీ వాళ్ళు భక్తులు కాలేదు. శరీరానికి తేడా తెలుసుకుని ఆత్మకి తేడా, ఆత్మ కానీ వాళ్ళంతా కూడా రోజంతా భక్తి చేస్తున్నారేది. ఆత్మజ్ఞానం వరకు ఉంది కానీ వాళ్ళంతా కూడా మిక్స్డ్ రకరకాలుగా ఆ పూజలు ఈ పూజలు అని. కానీ భక్తులు క్లియర్గా, అది కూడా సాంగత్యం వల్ల, మిగతా వాళ్ళంతా కూడా చేయలేదు. వాళ్ళంతా కలగాపులంగా చేస్తూ ఉంటారు వాళ్ళ వల్ల కాదు. ఈ మార్గం ఇయ్యబడుతుంది. ఈ భక్తి మార్గం అనేది మనంతా మనం పొందేటువంటిది కాదు, భక్తి అనేటువంటిది రాధారాణి ఆమె అనుగ్రహిస్తే మనకి భక్తి కలుగుతుంది. మనంతా మనం తపస్సు చేయొచ్చు, జ్ఞానాన్ని పొందొచ్చు, మనం పుణ్యకర్మలు చేయొచ్చు, కానీ భక్తి కలగాలంటే మనకి రాధారాణి అనుగ్రహం, రాధారాణి అనుగ్రహం కలగాలంటే మనకి గురు పరంపరలో రాధారాణి మనకి దొరుకుతుంది. గురు పరంపర, గురు పరంపరలు అంటే ఇక్కడ ఆయన ప్రభుపాద ఉన్నాడు, ఆయన తర్వాత ఇంకా సన్యాసులు ఉన్నారు, ఇట మెల్లిమెల్లిగా మనకి ఏదో ఒక లింకులో ఉండేటువంటి భక్తులు మనకి దొరికినప్పుడు మెల్లిగా మనకి ఈ మార్గం అనేటువంటి, లేకపోతే ఈ మార్గం అనేది మనకి ఎప్పుడు అగమ్య గోచరంగా మనకి అవి పట్టుకలగడం అనేది వీలు కాదు. అంటే జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కానీ వాళ్ళంతా ఆధ్యాత్మిక జీవితంలోకి రాలేరు. వాళ్ళు పెద్ద పెద్ద శ్లోకాలు ప్రవచనాలు కానీ వాళ్ళు భక్తి మార్గం, భక్తి మార్గం అంటే మనం చెప్పినట్టుగా నవదా భక్తి అలాదం లేవడం ఏమి చేయడం వాళ్ళు చేయలేరు. జ్ఞానం వరకు ఉంది వాళ్ళకి కానీ ఎలా ఆధ్యాత్మికంగా బతకాలా అనేది వాళ్ళకి తెలియదు. పదో తరగతి వాళ్ళు కొద్దిగా వాళ్ళు మైండ్ కంట్రోల్ చేసుకోవాలని ఆ మాత్రం వాళ్ళకి అర్థమేంటుంది. వాళ్ళు బట్టి జ్ఞానం అంటారు, శుష్క జ్ఞానం అంటే బ్లా 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 మాట్లాడుతుంటారు పెద్దగా తెలిసిన వాళ్ళగా. కానీ వాళ్ళకి అలవాట్లు, నిలకడదనం, లేదా వాళ్ళు క్లియర్గా భగవంతుని తెలుసుకోవడం ఇదంతలే. యోగి అయినటువంటి వాళ్ళు మూడో కేటగిరీ వచ్చి యోగులు. వాళ్ళకి భక్తి మార్గం తెలీదు కానీ మైండ్ కంట్రోల్ చేసుకోవాలా, నా మైండ్ అది నన్ను పడగొడుతోంది చెడగొడుతోంది, నా మైండ్ నన్ను అనవసరమైనటువంటి పనుల్లోకి లాగుతుంది అట్లా కంట్రోల్. అటువంటి వాళ్ళు మైండ్ కంట్రోల్ చేసుకోవడానికి వాళ్ళు తపస్సు చేయడం, యోగ మార్గాన్ని అవలంబించడం, వాళ్ళు భగవన్నామం జపం చేసినా కూడా అది భగవంతుడి సేవగా కాదు. నామం జపం చేసేవాళ్ళంత భక్తులు అనడానికి వీళ్ళ నామం చేసేవాడు నామం చేసి ఆ పని కావాలి ఈ పని కావాలా అది కావాలి ఇది కావాలా అని భక్తుడే అయింది. ఇంకోటి నామం జపం చేసి మైండ్ కంట్రోల్ చేసుకోవాలా, నాలో ఈ వికారాలు ఉండకూడదు, వాసనలు ఉండకూడదు. కానీ భక్తులైనటువంటి నామాన్ని నేను భగవంతుని కీర్తించాలా, నేను భగవంతుడి నామం గొప్పది భగవంతుడి మళ్ళీ కీర్తన అంటే భగవన్ నామం ఒకటే కాదు, మనం ఇప్పుడు చెప్పే ఇది కూడా కీర్తనే. ఏ విషయం అయితే మామూలుగా మనకి తెలియని వాళ్ళ కీర్తన అంటే హరే కృష్ణ హరే కృష్ణ, వాళ్ళ కీర్తన అంటే భగవంతుడి గొప్పతనం మన హృదయానికి హత్తుకునే విధంగా, అంటే కృష్ణుడి గురించి భగవద్గీత చర్చించు, భాగవతం చర్చించు, లేదా భగవంతుడి సేవ మనం ఎందుకు చేయాలా ఇస్తుంది అంత కూడా కీర్తన. లేదా విన్న తర్వాత మనం తయారవుతాం, నేను కూడా కిచెన్లోకి పోయి కూరలు అడగాలి, నేను కూడా పూజలు తీయాలి, ఇది అర్థమైంది కదా. అర్థం కాకపోతే చేయలేము అదే. మైండ్ కంట్రోల్ చేసుకోవాలని వాళ్ళకి తెలుసు, కానీ అది భక్తి కాదు. ఆ రకంగా మనం మైండ్ కంట్రోల్ చేసుకోవడానికి భక్తి చేస్తుంటే మనలో పొగరు వస్తుంది, భక్తుల్లో వినయం వస్తుంది. మన మైండ్ కంట్రోల్ అనే వాళ్ళకంటే వాడు వీటి మాట్లాడే అంతకంటే నేను గొప్ప అండి. భక్తి ఉంటేనే మనకి నిజంగా వినయం కలిగేది, భక్తి లేకపోతే వినయం ప్రశ్నే లేదు. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఇతరులకి నేను వినయంగా ఉన్నానని కనిపించడానికి మనం వినయంగా వ్యవహారం చేయడం, అది కూడా మళ్ళీ ఒక గర్వం అది. ఇతరులందరూ నేను వినయం గలవాడినాను, కానీ ఒక భక్తుడికి వినయం అనేది సహజంగానే కలుగుతుంది. ఎందుకంటే భగవంతుడు అంత గొప్ప ఆయన, ఆయన ముందు నేనేంది తుష్యుణ్ణి. అంత నాకంటే అంతమంది గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. అప్పుడప్పుడు మన ఈ భక్తి లేకపోతే మనకి తెలియదు ఏందో నేను చేసేసుకుంటున్న పదార్థాలు ఏందో నిండి తెల్లారే. కానీ మనకి ఎవరు ఏంది భక్తులు అంటే ఏంది, ఆ ప్రహ్లాదుడు ఏంది, ఆ ధ్రువుడు ఏంది, ఏంది మనకు అర్థమైంది, మన భక్తి ఏంది, ఏంది మన భక్తి, మన కోసం భక్తి మనం చేసే మందిరం అంటే ఎన్ని చేస్తే కానీ మనకి ప్రసాదం బెటర్ కానీ బలవంతం చేయాల్సి వస్తుంది అంతే కదా, మందిరం అంటే చేయాల్సి వస్తుంది. కానీ నిజంగా భక్తి అంటే సహజం, భక్తి చేయడం భక్తి చేయకుండా ఉండలేము మనం కదా. భక్తి అనేటువంటి సహజమైనటువంటిది, దానివల్ల మనకి గుర్తింపు ఉందా లేదా, దానివల్ల మనకి తిండి దొరుకుతుందా లేదా. చాలామంది చూస్తూ ఉంటాం వాడికి ఏం పెట్టకపోయినా కూడా మందిరానికి వస్తే సీతమ్మ ఆమెకేం డబ్బు లేక ఇక్కడ ఉంటుందండి, మేము ఆ కొడుకులు కోడ కొడుకులు అల్లుళ్ళు కట్టలు వేయడానికి రెడీ కూర్చున్నట్టు. కానీ కొద్ది విషయం అర్థం, ఇది భగవంతుడి సేవ, ఇంకోటి చేయను ఇది దేశాయి నాకు ఊపికన్న అందరికీ నేనే చేయాలా, దాని అంటే భక్తి. ఏమి దానివల్ల ఒక ఫలితాన్ని ఆశించడం కానీ అది ఎంత కష్టమైన పని కానీ ఏం బయట ఇచ్చుకున్నాడు ఓపికన్నాళ్ళు భక్తి చేసుకోరు. తర్వాత భగవంతుడు నా జీవితాన్ని అడగలుగుతాడు, ఆయన చూసుకుంటాడు. కానీ ఈ యోగ మార్గాన్ని మైండ్ కంట్రోల్ చేసుకుని కింద మీద పడుతూ ఉంటారు. కానీ గురువుని ఆశ్రయించినటువంటి వాళ్ళు మనకి ఏం ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళు దేవుడి మీద భారం వేస్తారు. అప్పుడు ఇంకా దేవుడు వాళ్ళని చూసుకోదు. ఎవరైతే వాళ్ళు సరైన పద్ధతిని అవలంబిస్తున్నారో భగవంతుడు వాళ్ళ వెనకాల నిలబడాల్సి వస్తుంది. భగవంతుడు అంతే కదా, భగవంతుడు ఒక పద్ధతిని ఇచ్చాడు, ఆ పద్ధతిలో మనం పోతుంటే ఇంకా ఆ తర్వాత పని భగవంతుడు చూసుకోవాలి. ఇటు భక్తి మార్గం అనేది అంత రాధార అండ్ కంట్రోల్లో భక్తి మార్గం. మన వరిష్ట వైష్ణవులు మనకంటే ఎవరి ఆశ్రయంలో ఉంటాం, బస్ మనం అని చెప్పుకుంటూ పోతాం, మన మైండ్ ఎట్లా కంట్రోల్ అవుతుంది, భక్తి మనకి ఎట్లా అర్థమవుతుంది, భక్తి చేస్తుంటే మన మనస్సుకి ఏ స్థిరత్వం కలుగుతుంది, మనకి ఏం సుఖం కలుగుతుంది, ఇవన్నీ సరైన మార్గంలో పోయేవాడికి తెలుస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ చదువుతుంది అందుకన్నాడు, భక్తి యోగంలో ఉన్న మహర్షులు వాళ్ళు కర్మ ఫలితాల నుంచి ముక్తులగుదురు. జనన మరణ చక్రాన్ని వాళ్ళు బతుకున్నా కూడా వాడికి శరీరం అంటే ఎలాంటి వ్యామోహం ఆసక్తి ఇవి లేకుండా వాళ్ళు దుఃఖరాహిత్య స్థితిని, ఈ సంసారంలో ఉంటూ కూడా మనం దుఃఖం కలుగుతున్నా కూడా మనకి దుఃఖం అనిపించకుండా ఉండేటువంటి స్థితి. అదేదో వైకుంఠానికి పోతే దుఃఖరాహిత్యం కాదు. ఇక్కడే మనిషికి భగవద్భక్తి కలిగినట్లయితే వాళ్ళకి ఏమి వాళ్ళకి ఇబ్బందులు కానీ కష్టాలు కానీ అనిపించదు, పుత్త ఉంటారు వాళ్ళు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. శ్రీమద్ భగవద్గీతకి.